ఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పరివ్రాజకులుగా మన మీద ఉన్నటువంటి విశ్వ ప్రణాళికలో భాగంగా స్వయముగా స్వీకరించినటువంటి బాధ్యతలను మనము చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ రెండు మాటలు మీరు పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఉపయోగించుకోవాలి. విశ్వ ప్రణాళిక, స్వయముగా స్వీకరించినటువంటి బాధ్యత, ఈ రెండు మాటలు చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రము అంటేనే అర్థం అది, ఇండిపెండెన్స్ అంటే ఏంటి, బాధ్యతలు స్వయముగా స్వీకరిస్తాను తప్ప ఒక డిక్టేటరో ఒక రాజో ఒక ప్రిన్సిపాలో ఒక హయ్యర్ అఫీషియలో మనకి బాధ్యతలు ఇవ్వడు. బాధ్యతలు మనము స్వయముగా స్వీకరిస్తాం. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఎలా అలవాటైపోయింది అంటే సమాజము, కుటుంబము, లేకపోతే పరిస్థితిలో మనకి చెప్పాలి, చదువుకోవాలి, సమాజం చెప్తుంది, ఉద్యోగం చేస్తున్నాం మన హయ్యర్ అఫీషియల్, లేకపోతే ఆ మినిస్ట్రీయో, అంతేగా బిజినెస్ అది స్వతంత్రంగా చేయం, సమాజం నిర్దేశిస్తుంది, అంతేగా. అంచేత స్వయముగా స్వీకరించబడినటువంటి బాధ్యతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇటు సమాజం చెప్పటం లేదు, ఇతరులు ఎవరూ మనకి చెప్పటం లేదు, పరిస్థితులు మనకి చెప్పటం లేదు. మరి ఎవరు చెప్తున్నారు ఏం చేయాలో? విశ్వ ప్రణాళిక మనకి చెప్తోంది. మనము చేయవలసినటువంటి బాధ్యతలు మనకి నిర్దేశించగలిగేటటువంటి సత్తా ఒకటే ఒకటి ఉన్నది, విశ్వ ప్రణాళిక. విశ్వ ప్రణాళికలో భాగంగా మీరు జీవిస్తున్నారా అంటే ఆధ్యాత్మిక జీవితం. విశ్వ ప్రణాళికలో భాగంగా మీరు జీవించటం లేదా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమాజం, సైంటిస్టులు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద లీడర్స్, మీరు ఏదైనా చెప్పుకోండి, ఐదు కేటగిరీస్ చెప్పుకుందాం మనం. నేతలు హైయెస్ట్ పిక్ పెడుకోండి నేతల్లో, లేకపోతే అభినేతలు, యాక్టర్స్, లిటరీ సాహితీవేత్తలు, బిజినెస్, ఇంకా సైంటిస్ట్, వీళ్ళు ఎవరు కూడా విశ్వ ప్రణాళికను అనుసరించి జీవించటం లేదు. మామూలు వ్యక్తుల గురించి అసలు మనం మాట్లాడుకోవటం లేదు. అసలు మామూలు వ్యక్తి అసలు జీవించటమే లేదు, వాడు జీవత్సవమే. ఈ ఐదుగురే జీవించేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా జీవత్సవాలేవాళ్ళు. ఇంకేత వాడంతటి వాడు చేసేది ఏం లేదు, మోస్ట్ మెకానికల్ లైఫ్, ఎంత పెద్ద పోస్ట్ అయినా. మరి వీళ్ళు విశ్వ ప్రణాళికలో భాగం కారు వీళ్ళు. అంచేత విశ్వ ప్రణాళికకి అనుగుణ్యంగా జీవిస్తున్న ఏ వ్యక్తి దగ్గరైనా వీళ్ళందరూ మొక్కరెళ్తారు. బిజినెస్ మ్యాన్ అయినా సత్యసాయిబాబా దగ్గరికి రావాల్సిందే, పొలిటీషియన్ అయినా సత్యసాయిబాబా దగ్గరికి రావాల్సిందే, భగవంతుల లాంటి సైంటిస్ట్ అయినా సత్యసాయిబాబా దగ్గరికి రావాల్సిందే. ఉదాహరణ చెప్తున్నాను నేను. వీళ్ళందరూ ఎవరు, యోగులందరూ విశ్వ ప్రణాళిక నిర్దేశానుసారము జీవించేవాడు. ముందు ఆ తేడా మీరు చాలా స్పష్టంగా మీ మనస్సుల్లో ఉండాలి. మనము రెండు విధాలుగానే జీవించగలం, విశ్వ ప్రణాళికకి అనుగుణ్యంగా తెలిసి జీవించగలము, లేకపోతే విశ్వ ప్రణాళికకి అనుగుణ్యముగా తెలియకుండా జీవించగలం. అంతే తేడా. మిగతా వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఆకాశంలో జీవించటమే, వాళ్ళు విశ్వ ప్రణాళికలో భాగంగానే జీవిస్తున్నారు కానీ అజ్ఞానముతో జీవిస్తున్నారు, తెలియకుండా జీవిస్తున్నారు. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మిగతా వాళ్ళు విశ్వ ప్రణాళికలో భాగం కాదు అని మాత్రం అనుకోకండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్.
కానీ తెలియకుండా జీవిస్తున్నారు. అంటే ఎలా చెప్పుకోవచ్చు, యాక్సిడెంటల్ గా కరెక్ట్ అయిపోవటం, లేకపోతే పరమానంద శిష్యులు కరెక్ట్ చెప్పుకుంటా వాళ్ళు చేసేదన్నీ అర్హత పనులే, కానీ ఏమవుతాయని అలాగే మీ మిగతా. కానీ ఐదు గ్రూప్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా ఈ ఐదు గ్రూప్స్ చెప్తున్నా అంటే అసలు విష ప్రణాళికలో తెలియకుండా భాగంగా జీవిస్తున్నారు ఈ ఐదుగురు. మిగతా వాళ్ళు అజ్ఞానులు కూడా కాదు, అతి గాఢమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తేడా మీకు చాలా స్పష్టంగా ఉండాలి. కానీ ఇది పట్టుకుని ఇంకా దారిలో వెళ్తున్న వాళ్ళందరూ నిద్రపోతున్నారా అనకూడదు. మీరు ఇతరులను విక్రయించటానికి కించపరచటానికి ఇది నేర్చుకుంటే మీరు చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నాలెడ్జ్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ. జ్ఞానము ఆటోమేటిక్ గా బాధ్యత తీసుకొస్తుంది. ఉపయోగించబడినటువంటి జ్ఞానము ఖచ్చితముగా పాపము, తెలిసి చేయకపోతే పాపం. అది యాక్సిడెంట్ అయింది, దారిలో కూడా పడున్నాడు, నువ్వు వెళ్ళిపోయావు ఏం పర్వాలే, కానీ డాక్టర్ పక్క నుంచి వెళ్ళిపోతే వాడికి ఏం చేయకపోతే అది పాపం. ఇంకేత డాక్టర్ నోస్ వాట్ టు డూ, ఏం చేస్తే వాడికి తక్షణం హెల్ప్ చేయగలము డాక్టర్కి తెలుసు, అది తప్పది. అందుకే ఎడ్గర్ కేసీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఈజ్ సిన్, ఉపయోగించబడనటువంటి జ్ఞానమే పాపము. అంటే పాపం అంటే ఇంకేమీ కాదు, నీకు తెలిసి నువ్వు ఆచరించకపోతే తప్పది. ఇంకా రెండు రకాలైనటువంటి మానవ జాతి యొక్క సభ్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అజ్ఞానములో విష ప్రణాళికకి అనుగుణ్యంగా జీవించేవాళ్ళు అజ్ఞానములో. మానవ జాతి అంతా మెజారిటీ అదే. ఇంకా ఎందుకు విష ప్రణాళికలో భాగముగా అనగానే మిగతా వాళ్ళకి తెలియదేమో అనుకునేటటువంటి భ్రమ ఉంది మీకు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, విష ప్రణాళికలో భాగమే వారు కూడా. కానీ వాడి రోల్ వాడికి తెలీదు, లేదా యాక్టివ్ రోల్ లేదు. ఉదాహరణకి మేరా నామ్ జోకర్ సినిమా గురించి చెప్తూ ఉంటాను నేను మీకు. ప్రొడ్యూస్, డైరెక్టెడ్, ఫైనాన్స్, ఎక్స్వైజెడ్ అంతా రాజ్ కపూరే. ఓపెనింగ్ షాట్ గుర్తుందా, చాలా రష్ ఉంటుంది, రష్యన్ ఆర్టిస్ట్ అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు, చాలా రష్ లో రాజ్ కపూర్ ఒకడు, ఓ పఠాన్ ఉంటాడు అక్కడ గేట్ కీపర్. రాజ్ కపూర్ తోసుకుని వస్తూ ఉంటే గేట్ కీపర్ ఏం చేస్తాడు రాజ్ కపూర్ ని, తెలిసి ఆపుతున్నాడు వాడు. వాడికి తెలియదు వాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇది అది, రెండుసార్లు అన్నాడు అనుకో షాట్ ఏమవుతుంది, గంగలో దిగుతుంది సినిమా మొత్తం, గంగలో దిగుతుంది. అర్థమైందా, రాజ్ కపూర్ వస్తున్నాడు లోపలికి, పఠాన్ ఆపుతున్నాడు, మిగతా మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు అక్కడ ప్లానింగ్, ప్యాసివ్ రోల్, వాళ్ళు సీన్ లో భాగమేం లేదు. వాళ్ళకి ఏమంటారు వాటిని, ఎక్స్ట్రాస్. చాలా మంది విశ్వ పరిణామ క్రమంలో ఎక్స్ట్రాస్ లాగా జీవిస్తున్నాం. ఉదాహరణ అర్థం చేసుకో, కానీ ఎక్స్ట్రాస్ లేకపోతే సీన్ కి వాల్యూ లేదు. అంచేత మిగతా వాళ్ళని తోచి పారేయకండి మీరు, అర్థమవుతుందా, డోంట్ సే దే ఆర్ యూజ్లెస్. ఆ సీన్ కి ఆ బ్యూటీ తీసుకురావాలంటే ఎక్స్ట్రాస్ ఉండాలి, కానీ రోల్ ఏం లేదు వాళ్ళకి. మనము కూడా విశ్వ ప్రణాళికలో అనేక మంది వ్యక్తులు అలా జీవిస్తున్నారు అంటున్నాను నేను. అంటే తప్ప వాళ్ళు సినిమాలో భాగం కాదంటే, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సీన్ కాదా. ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళు లేకపోతే సీన్ కి బ్యూటీ ఉండదు. హాస్పిటల్ సీన్స్ అవి పడతాడు, ఒక 10 మంది పేషెంట్స్ అక్కడ కూర్చొని ఉంటారు, హీరో గారు పరిగెత్తుకుంటూ వస్తాడు డాక్టర్ దగ్గరికి, నర్స్ ఎవరో ఆపేసిపో అంటుంది, మిగతా వాళ్ళందరూ తల్లి ఊపుతారు. ఆ మిగతా వాళ్ళకి లేకపోతే సీన్ కి బ్యూటీ పోతుంది. కానీ అసలు ఎందుకు అలా స్టార్ట్ తీస్తున్నారో, వీడి రోల్ ఏంటో, డాక్టర్ రోల్ ఏంటో వాళ్ళకి తెలియదుగా. ఆ 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు, అవునా. ఆ అది మనమ ప్రస్తుత జీవితం. బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద షో. అర్థం, సినిమాలో భాగమే అది, అంటే విశ్వ ప్రణాళికలో భాగమే. అంచేత వీళ్ళందరూ విశ్వ ప్రణాళికలో భాగము కాదు అని మాత్రం అనుకోకండి. మీరు ఎందుకంటే విశ్వ ప్రణాళిక తెలిసి జీవించటము, తెలియకుండా జీవించటము అని నేను ఎప్పుడైతే చెప్పానో, మన మనస్సులోకి అనుమానాలు వస్తాయి. అయితే మిగతా వాళ్ళకి ఏం తెలియదా అని, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వాళ్ళు కూడా విశ్వములోని భాగమే. కానీ డైరెక్టర్ వాళ్ళ మీద అవస్థపడ్డు, వాడు ఏం డ్రెస్ వేసుకున్నాడు, ఎలా వేసుకున్నాడు, ఏం చూడు, వాడు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉందా లేదా, కరెక్ట్ డ్రెస్ వేసుకున్నారు లేదా, ఎవరిని చూస్తాడు, యాక్టర్స్ ని చూస్తాడు. అంతేగా మిగతా వాళ్ళు ఎలా ఉంటేనే ఆడియన్స్. అర్థమవుతున్న ఉదాహరణ అది నేను చెప్తున్నది మీకు. అజ్ఞానముతో విశ్వ ప్రణాళికలో భాగంగా ఉన్నామా, జ్ఞానముతో విశ్వ ప్రణాళికలో భాగంగా ఉన్నామా? జ్ఞానము అంటే యువర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, యువర్ యాక్టర్ అంటే ఏంటి, యువర్ ఇన్ టచ్ విత్ ది డైరెక్టర్. ఇక్కడ డైరెక్టర్ ఎవడు, భగవంతుడు అనండి, మీరు ఏదో పేరు పెట్టండి దానికి, వాట్ డైరెక్టర్. అంచేత ఋషులు చెప్పింది, మహాత్ములు చెప్పిన ఉదాహరణ 100% కరెక్ట్ అది, మీరు ఉపయోగించుకోగలిగితే. కానీ రెండు రకాల మనస్తత్వాలు అర్థమయ్యాయి మీకు, ఎక్స్ట్రా మనస్తత్వము. ఎక్స్ట్రా అంటే అర్థమైందిగా, విశ్వ ప్రణాళికలో దే ఆర్ నాట్ పార్ట్, సినిమాలో వాళ్ళు పార్ట్ కాదు, ఆ సీన్ లో పార్ట్. తర్వాత మళ్ళా రష్ రావాల్సి వచ్చింది అనుకో, వాడే ఉండాలని ఉండలేదు, ఎవడైనా ఉండొచ్చు, ఎనీబడీ కెన్ బి. మనం అలా జీవిస్తున్నామా, ఎనీబడీ లాగా, నోబడీ లాగా, అతి విత్ సంబడి. అర్థమవుతుందా? పదివ రాజకులుగా మనం కోరుకుంటున్నది ఏంటి అంటే, వీ షుడ్ బికమ్ సంబడి, నాట్ ఎనీబడీ ఆర్ నోబడీ. అర్థమవుతుందా అందరికి? ఆ పరివరాజకులు ఎలాంటి పరివరాజకులు, విశ్వ పరిణామ క్రమములో జ్ఞానముతో జీవించేటటువంటి పరిణా సాధకులకు, పరివరాజకులకు మూడు కండిషన్స్ చెప్పుకుంటున్నాం మనం. ఇంత మొదటి కండిషను అమరత్వ ప్రాప్తి, భౌతిక శరీరములోనే, భౌతిక శరీరములోనే నువ్వు చనిపోకుండా ఉండాలి, సంభవమే. అది ముందు మీకు అర్థమని, అది విశ్వ పరిణామ క్రమంలో చాలా మొట్టమొదటి మెట్టు. ఇఫ్ యూ వాంట్ టు ప్లే ది రోల్, ప్రస్తుతము విశ్వ పరిణామ క్రమంలో మీరు యాక్టివ్ గా భాగస్వామము పంచుకోవాలి అనుకుంటే, మీరు దీనిని మీరు అర్థం చేసుకుని ఇతరులకు అర్థమయ్యేది చెప్పాలి. ఏమిటది? అమరత్వ ప్రాప్తి సంభవమే, భౌతిక శరీరములో జీవిస్తూనే నువ్వు అమరులుగా ఉండవచ్చు. కానీ ఈ భౌతిక శరీరంలోనే జీవించదలుచుకున్నావా, ఇంకో భౌతిక శరీరంలోకి వెళ్తావా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రోల్, నీకున్నటువంటి రోల్ బట్టి. ఇది ఫస్ట్ మొదటి లక్ష్యం, విశ్వ ప్రణాళికలో భాగస్వామ పంచుకుని జీవించదలుచుకున్న వాళ్ళు ఈ జ్ఞానము పొంది తీరాలి. ఈ జ్ఞానం పొందిన వాళ్ళు ఏం చేస్తారు, భూమిపై స్వర్గావతరణకి కారకులవుతారు. ఇంకేత అమరత్వం పొందిన వాళ్ళందరూ దేవతలే. దేవతలు అంటేనే అర్థం ఏంటి? అంచేత భూపై స్వర్గావతరణ అన్న, అమరత్వము పొందినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పృథ్వీ అన్న అర్థం ఒకటే. చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. అంచేత మృత్యువు గురించి భయపడేవాడు, మృత్యువుని అర్థం చేసుకోలేనటువంటి వాడు ఎక్స్ట్రాయే. వాడు పరిణామ క్రమంలో యాక్టివ్ గా పాను పంచుకునట లేదు అన్నది మీరు చేసుకోవాలి. మీకోసం చెప్తున్నాను నేను, వాళ్ళను పట్టుకుని నువ్వు ఎక్స్ట్రా గాడి అనకు, ఎందుకంటే అప్పుడు నువ్వే ఎక్స్ట్రావే అవుతావు. మనకి అర్థం అవటాన్ని చెప్పుకుంటున్నాం తప్ప ఇతరులకి మీరు పేరు పెట్టడానికి రేజీ చెప్పడం లేదు. నేను పరివరాజకులుగా అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకేత యూఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఇక్కడ చెప్పేటటువంటి జ్ఞానము, చెప్పినటువంటి ప్రతి మాట మీరు ఇంకోటికి చెప్పేటప్పుడు, రాజవిద్య రాజగుహ్యం, మినిస్టర్ ఓత్ తీసుకుంటున్నప్పుడు ఏం చెప్తాడు, నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని బయటవాడెవడికి చెప్పను, బయటవాడికి ఎవడికి చెప్పనని క్లర్కులకి వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, అందరికీ తెలుస్తూనే ఉంటుంది. డిస్కస్ చేయం. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి, ఎవడైనా కావచ్చు వాడు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో డిస్కస్ చేయం, కానీ వాడికి తెలియదు కనుక వాడు అనవసరం అనకండి. వాడి జీవితం ఉంది, వాడికి ఒక లక్ష్యం ఉంది, వాడి జీవిత విధానం ఉంది, వాడి గమ్యాలు ఉన్నాయి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు డిస్టర్బ్ కాకండి అని చెప్తున్నాను నేను. మీరు అంటే ఈ పంథాలో నడవాలి. మీరు ఏమిటది, భూమిపై స్వర్గావతరణ జరగాలి అంటే మీరు అమరవులు అయిపోవాలి, అవ్వగలరు. ఖచ్చితముగా ఈ జన్మలోనే ఈ శరీరముతోనే మీరు అమరులు అవ్వగలరు చెప్పింది వింటే. వింటే అంటే విని ఊరుకుంటే లాభమే, విని చేస్తే చెప్పింది ఆచరణలోకి రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చెప్పుకున్నాం, రెండో పాయింట్ ఏం గుర్తుండాలి మనకి, మానవ శరీరధారులందరూ కూడా వేదమూర్తులే. ఇది రాబోయేటటువంటి రిలీజియన్, రాబోయేటటువంటి ధర్మము. ఈ ధర్మమే భూమిపైన మిగులుతుంది, మిగతా ధర్మాలన్నీ కట్టగట్టి గంగలో పారేయటం కాల్చేయటం జరగాలి. ముస్లిం ఉండడు, హిందూ ఉండడు, క్రిస్టియన్ ఉండడు, సిక్కులు ఉండరు, జొరాస్ట్రియన్ ఉండదు, ఏ మతాలు ఉండవు. ఏ మతం ఉంటుంది, మానవ శరీరమే దేవాలయము, లేకపోతే వేదమూర్తి. మరి మానవ శరీరమే దేవాలయము అనేటటువంటి విద్య నేర్పటానికి, ఇప్పుడు విద్య నేర్పటానికి విద్యాలయాలు కావాలి కదా, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐనెట్ విద్యాలయాలు ఉన్నట్టే మానవ శరీరమే దేవాలయము అని చెప్పేటటువంటి దేవాలయాలు ఉండొచ్చు. ఇలాంటి దేవాలయాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి గురుద్వారాలు ఉండవు, ఇప్పుడున్నటువంటి చర్చిలు ఉండవు, ఇప్పుడున్నటువంటి మాస్కులు ఉండవు, ఏమీ ఉండవు, ఉండకూడదు, ఉంటే అర్థం లేదు అసలు. మరి ఏముంటుంది, దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ఒకే ధర్మము. ఏమిటా ధర్మము అంటే, నువ్వే నీ శరీరమే వేదములు. ఋగ్వేదం గురించి ఎక్కడికో వెళ్ళొద్దు, సామవేదం గురించి ఎక్కడికో వెళ్ళొద్దు, యజుర్వేదం గురించి ఎక్కడికో వెళ్ళొద్దు, నీవే వేదమూర్తివి. ఒక శ్రీరామ శర్మ ఆచార్యే వేదమూర్తి కాదు, మరి ముస్లిం శరీరధారి వేదమూర్తి అవునా కాదా, క్రిస్టియనే. ఇదంతా ఏమీ తెలియదు, ఎస్కుమో ఉన్నాడు ఎక్కడో, అది అర్థం చేసుకోండి. ఆ ధర్మము గురించి మనం మాట్లాడాలి. అంటే ఏం చెప్తున్నాం, మనం ఏం చెప్పబోతున్నాం, ప్రకృతిలో ఏ శక్తి ఉన్నా ఆ శక్తిని ఉపయోగించుకోవటానికి మానవ శరీరధారి మాత్రమే క్యాపబుల్, సమర్థుడు. ఏ శక్తి అయినా సరే, ఏ శక్తి ఉన్నా సరే, అది మానవ శరీరం యొక్క ఉత్కృష్టత, ధన్యత. ఇది నేర్చుకోవాలి, మనం నేర్పించాలి. వాటిని దేవతలు అంటాం వేదిక భాషలో. దేవతలంటే శక్తులు, ప్రాకృతిక శక్తులు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, అంతా ప్రాకృతిక శక్తులేగా. అంచేత ఏం చెప్తున్నాం మనం, రెండో పాయింట్, ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం మనం, ఏం నేర్పించాలనుకుంటున్నాం, ప్రకృతి ఏం చెప్పాలనుకుంటుంది, విశ్వ పరిణామ క్రమం మిమ్మల్ని ఎటు తోస్తుంది అంటే, అసలు ఏ రకమైనటువంటి శక్తి ఉన్నా ఆ శక్తిని ఉపయోగించుకోవటానికి మానవ శరీర సామర్థ్యము ఈజ్ ఇనఫ్. మానవ శరీరం మీకు ఉంటే ఇంకో యంత్రం అక్కర్లేదు, యంత్రాలని అక్కర్లే. మరి ఇప్పుడున్నటువంటి యంత్రాలన్నీ మానవ శరీరం మీద ఆధారపడినవే, కెమెరా కన్ను, ఇప్పుడున్న కంప్యూటర్ బ్రెయిన్, టెలిఫోన్, అర్థమవుతాను కదా. అంచేత సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎనాటమీ. అంచేత సైంటిఫిక్ డెవలప్మెంట్ కాదు మన పరిపూర్ణముగా ఎలా స్పందిస్తుంది అనేటటువంటి విద్య. మళ్ళా ఆ విద్యలన్నీ ఎన్నో ఉన్నాయనుకుంటామేమో. అంచేత ఏం కండిషన్ చెప్తారు, ఏ ఒక్కటి తెలుసుకుంటే
అన్నీ తెలుస్తాయో ఆ విద్య. ఆ విద్య దేని ద్వారా వస్తుంది? మానవ శరీరము ఉంటేనే వస్తుంది, మానవ శరీరము లేకపోతే రాదు. ఎందుకు రాదు కూడా నీకు తెలియాలి. అంటే ఎంత మనం వేస్ట్ చేసుకుంటున్నాం, ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరం ఉంచుకుని ఎందుకు పనికి రాకుండా మృత ప్రాయుల వలె, జీవచ్ఛవాల వలె, అడుక్కు తినేవాళ్ళలాగా జీవిస్తున్నామే అనేటటువంటి బాధ మనకు కలగాలి, కలిగి నేర్చుకోవాలి. వయస్సు ఎంత? ఎప్పుడైనా చేయొచ్చు. ప్రహ్లాదుడు వాళ్ళు చిన్నప్పుడే వచ్చేసారు. రత్నాకరుడు అనేటటువంటి వాడు హంతకుడు, దారి దోపిడీగాడు, ఎప్పుడో వచ్చాడు. ఎప్పుడొచ్చినా ఓకే, వయస్సు నిమిత్తం లేదు అక్కడ. మీరు స్త్రీలా పురుషులా నిమిత్తం లేదు. మానవ శరీరధారి అవునా కాదా అది ఇంపార్టెంట్. అంతే ఇంత. ఇది రెండో పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. మనస్సులో చాలా స్పష్టంగా ఉండాలి. అసలు మీకు కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. ఇక్కడ ఏ శక్తి అయినా సరే ఎలక్ట్రిసిటీ శరీరము ద్వారా ప్రస్ఫుటితమవుతుంది, లైట్ శరీరము ద్వారా ప్రస్ఫుటితమవుతుంది, అయస్కాంత శక్తి శరీరము ద్వారా ప్రస్ఫుటితమవుతుంది. మీ ఇష్టం, తెలిసి తెలియని కొత్త కొత్త ఏవేమో శక్తులు వచ్చినా, ఇదివరకు ఉన్నటువంటి శక్తులు మనం మర్చిపోయినా, ఏ శక్తి అయినా సరే మానవ శరీరము ఉపయోగించుకోగలదు. ట్రైన్ చేసుకోవాలి. వితౌట్ ట్రైనింగ్ వస్తుందని మాత్రం అనుకోకండి. ఇట్ హ్యాస్ టు బి ట్రైన్డ్. కానీ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ట్రైన్ చేసుకోవటం ఈజీ కదా. కంప్యూటర్ లాగా, కంప్యూటర్ ఉంది, వీడికి ఆపరేషన్ చేత కాదు, దిక్కు దిక్కు చూస్తాడు. అదే కంప్యూటర్ ఎక్స్పర్ట్ వస్తాడు, మ్యాజికల్ చేస్తాడు. యోగులు కూడా అంతే. ఇదే మానవ శరీరం. మన దగ్గర ఇప్పుడు ఏ విధమైనటువంటి మానవ శరీరం ఉన్నదో అలాంటి మానవ శరీరమే వాళ్ళది కూడా. మనకంటే ఒక అయోట గొప్పదేం కాదు. అది ఏమీ గొప్పది కాదు. ఏంటి తేడా అంటే ఉపయోగించుకోగలిగారు. ఇది రెండో పాయింట్. అంటే ఏంటి? శరీరమే దేవాలయము, లేకపోతే వేదమూర్తి. మొదటిది ఏం చెప్పాను? భౌతిక శరీరములో ఉంటూనే అమరత్వాన్ని పొందవచ్చును. మళ్ళా పొందటానికి ఏం చేయాలి అని అడగండి. చేసి చూపించేశారు వాళ్ళు. మనం ఎన్నుకున్నటువంటి గురుమూర్తులందరూ అలాంటి వాళ్లే. అరవిందో, సివివి, బ్లావెట్స్కి, యోగానంద్, శ్రీదాంత్ శర్మ ఆచార్య, వీళ్ళందరూ అమరత్వం పొందిన వాళ్లే. కావాలనుకుంటే అదే శరీరాన్ని కంటిన్యూ చేసుకోగలిగే వాళ్లే. మరి ఎందుకు చేసుకోలేదు మాస్టరు? అదే మరి ఆ నాలెడ్జ్ రావాలి మనకి. అతిథి తీసుకెళ్తున్నా నేను. మూడోది, సుఖము శాంతి సమృద్ధిలో మనిషి అందరూ కూడా సమృద్ధికే ఓటేస్తారు, గంగలో దిగిపోతారు. సమృద్ధి వచ్చిన మరుక్షణము మీకు నిద్రపట్టదు. మా గురువు గారు ఒక చెప్పేవారని చెప్తాను కదా, ఒక రాజమహల్ ఉంది, బాహ్య డబ్బున్న వాడి ఇల్లు, వాడి పక్కనే ఒక రిక్షావాడి గుడిచింది. వీడికి నిద్రపట్టలేదు రోజు. గురక మూడో అంతస్తుకు వినిపించేది. ఎవడు గురక? రిక్షావాడి గురక. ఎంత ఒళ్ళు మండుతుందో ఊహించుకోండి. అసలు మామూలుగానే గురక వింటే నిద్రపట్టదు. అసలు అమెరికాలో అక్కడ అయితే డైవర్స్ కూడా ఇచ్చేవచ్చుట. నిజం, గురక వస్తే నా భర్త గురక వల్ల నాకు నిద్ర రావటం లేదనో, నా భార్య గురక వల్ల నాకు నిద్ర రావటం లేదో అంటే డైవోర్స్ గ్రాంటెడ్. పాపం వీడికి నిద్ర పట్టేసి వస్తున్నాడు, వాడు గురక పెడుతున్నాడు. ఎంత బాధ ఆలోచించు. సరే, ప్రతి డబ్బున్న వాడికి ఓ మంచి సెక్రటరీ ఉంటాడు, వీడికి ఉన్నాడు ఓ మంచి సెక్రటరీ. చెప్పాడు, ఇదేయా నా బాధ. సరే మీ నువ్వేం గాభరా పడకండి, నేను వాడిని పిలుస్తాను, వాడికి 100 రూపాయలు ఇచ్చేయండి అన్నాడు. డబ్బున్న వాడికి 100 రూపాయలు ఎలా ఇస్తాడు? ఇవ్వనన్నాడు. నేను చెప్తాను కదా, మీరు చూడండి ఏమవుతుందో అన్నాడు. మళ్ళా మీకు తిరిగి 100 రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నాది కదా, నువ్వు వాడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా అన్నాడు. ఇస్తాను అన్నాడు. అప్పుడు ఇచ్చాడు. సరే, వాడు పిలిచాడు, 100 రూపాయలు ఇచ్చాడు. చాలా ఆనందంగా వెళ్ళాడు గుడిసెకి. ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడ పెట్టుకోవాలి వాడు? గుడ్లో పెట్టుకున్నాడు, పడుకుందాం అనుకున్నాడు. నిద్ర పట్టిందా రిక్షావాడికి? డబ్బును వాడు గురక వినిపించలే. ఇంచేత వాడు నిద్రపోలేదు. సరే రెండో రోజు మళ్ళా రిక్షా తొక్కాడు, 100 రూపాయలు దాదాపు అవస్థపడ్డాడు. రెండో రోజు అదే గొడవ. ఎక్కడ దాక్కుంటాడు వాడు? మూడో రోజు వాడు తీసుకొచ్చి, నీ 100 రూపాయలు వద్దు బాబు, మళ్ళా గొడవ మొదలు. గురక వినిపించడం మానలేదు. అంటే సమృద్ధి వల్ల ఏమైందో అర్థమైందా మీకు? గురక వినిపించదు అంతే. అంటే సమృద్ధి కాదు కావాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే శాంతి. అందుకే ఉపనిషత్స్ ఓం శాంతి 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 3 శాంతులు చెప్తాయి, ఒకటి కూడా కాదు. ఉపనిషత్సులో అనవసరంగా ఒక మాట వాడరు. ఉపనిషత్ ఋషుల యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒక ఎక్స్ట్రా అక్షరం వాడటం బదులు మా అబ్బాయిని చంపేయండి మీరు అంటారట. అంటే అంత పర్టికులర్ వాళ్ళు, ఎక్స్ట్రా మాట వాడరు. కానీ 3 సార్లు వాడతారు వాళ్ళు, ఓం శాంతి శాంతి. అది తప్ప మాకు అన్నీ కావాలి. మీరు దేనికి ఓటేస్తున్నారో చూసుకోండి. మన జీవితాలు మనం చూసుకుంటే మనకే అర్థమవుతాయి మనం దేనికి ఓటేసుకుంటున్నాం. శాంతి ఎక్కర్లే, సమృద్ధి ఉంటే చాలు. సమృద్ధి వస్తుంది, శాంతి పోతుంది, ఇంకా నేచురల్ గా సుఖం ఉండదు. అంతేత మొదట దేనికి ఓటేయాలి మీరు? శాంతికి ఓటేయాలి. కానీ తమాషా ఏంటి అంటే, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ రెండు ఉంటాయి, సమృద్ధి ఉంటుంది, సుఖం ఉంటుంది. యోగుల జీవితము దానికి పెద్ద ఉదాహరణ, పెద్ద ఉదాహరణ. కనిపిస్తోన్నా మనం వినం. ప్రకృతి ఎగనిస్ట్ వెళ్తే రిజల్ట్స్ ఎలా వస్తాయి? రావు. వాళ్ళు చేసి చూపిస్తున్నారు కదా యోగులు. నీకు శాంతి నువ్వు కోరుకో, మిగతా రెండు వస్తాయి. శాంతి తప్ప మిగతా రెండు కోరుకుంటే 3 పోతాయి. అందుకే క్రైస్ట్ ఏమనేవాడు, ద పీస్ దట్ పాసెస్ అండర్స్టాండింగ్. నీకు అసలు అవగాహన రాదురా అన్నాడు దాని గురించి. శాంతి అంటే ఏంటో మీకు తెలియదు అన్నాడు. ఐన్స్టీన్ అడిగారు శాంతి అంటే ఏంటని, చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఏం చెప్పాడు గుర్తున్నా? 2 యుద్ధాలు జరుగుతాయి కదా, ఆ 2 యుద్ధాలు మధ్య ప్రిపరేషన్ చేసుకోవాలిగా, ప్రిపరేషన్ హాలిడేస్ ఫర్ ఫైటింగ్ అన్నాడు. శాంతి అంటే అది. ఓ యుద్ధం జరిగిపోయింది, శాంతి వచ్చిందంటాం. శాంతి రాలేదు, ఏమొచ్చింది? నెక్స్ట్ యుద్ధానికి ప్రిపేర్ అవ్వటానికి టైం వచ్చింది. అది మనకి శాంతి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. పరివ్రాజకులుగా ముందు మీరు ఈ శాంతి ఆశించకపోతే కుదరదు. కానీ తమాషా ఏంటి, మీకు ఎప్పుడైతే శాంతి వస్తుందో మీరు శాంత స్థితిలో ఉండటమే కాకుండా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ శాంతించిపోతారు. రోగం ఉంటే ఆ రోగం శాంతిస్తుంది, బాధనుంటే ఆ బాధ శాంతిస్తుంది. ఎనీ ప్రాబ్లం, శాంత స్థితిలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. తమాషా అయిన స్థితి అది. ఇది ఎవరికి కావాలి? శాంతి, సమృద్ధి, సుఖము, ఎవరికి? అందరికీ. ఇది 3 లక్ష్యాలు మనవి. అమరత్వము, వేదమూర్తిత్వము, శాంతి. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇందులో ఈ శాంతి మెయిన్. మనకి ఎందుకంటే ఆ శాంత స్థితిలోనే మిగతా 2 వస్తాయి. మీకు అమరత్వము, వేదమూర్తిత్వము శాంత స్థితి యొక్క అవుట్కమ్స్. దాని నుంచి ఆవిర్భవించినటువంటి శక్తులు అనుకోవచ్చు, లేకపోతే పువ్వులు అనుకోవచ్చు, లేకపోతే బ్రాంచెస్ అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి, శాంత స్థితి లేకుండా అవి 2 రమ్మన్నా రావు మీకు. మరి ఆ శాంత స్థితి ఎలా పొందుతాం మనం? ఆ శాంత స్థితి పొందటానికి, వెతకటానికి ఒక పడ్డ గుర్తు ఏం చెప్పుకున్నామంటే, ఎక్కడ ఎక్కడ సంధి ఉంటుందో అక్కడక్కడ శాంత స్థితి ఉంటుంది. యూనివర్సల్ గా అది గుర్తుంచుకోండి. మీరు చాలా జాగ్రత్తగా ఈ పదాలు గుర్తుంచుకోండి. ఎక్కడ ఎక్కడ సంధి ఉంటుందో అక్కడ శాంతస్థితి ఉంటుంది. ప్రకృతిలో సంధి, మానవ శరీరంలో సంధి, ఈ రెండు కోయిన్సైడ్ కావటం లేదు ప్రస్తుతం. సంధికాలాలంటే అర్థమైంది కదా, సూర్యోదయము సూర్యాస్తమయము ఈ రెండు సంధికాలాలు. చీకటి నుంచి వెలుతురు వైపు వెళ్తాం, వెలుతురు నుంచి చీకటిలోకి వెళ్తాం, రెండు సంధులు. ఈ రెండు సంధుల మధ్య ఉన్నటువంటి కంటిన్యూటీ మనకు అర్థమవుతే శాంతి వచ్చేస్తుంది. దీనికోసమే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము డెవలప్ చేయబడింది. చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. చెప్పే కదా, ఎంత అద్భుతమైనా బ్లేడ్ ఉపయోగించుకోవటం వస్తే బ్రెయిన్ సర్జన్ అయిపోతాం అంటాడు. తప్ప ఆ మాట. కానీ బ్లేడ్ ఉపయోగించుకోవటానికి బ్రెయిన్ సర్జన్ ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి నువ్వు. అలాగే నాకు తెలిసి సమర్థ సద్గురు స్పర్శ ధ్యానాన్ని మించి శాంత స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి ఇంకొక విధానము లేదు. దేర్ ఇస్ నో అదర్ వే. క్యాసెట్ ఉంది నా దగ్గర, అది ఎలా పనిచేస్తుందో. 2.5 hours క్యాసెట్ అది. జస్ట్ ఆ శాంత స్థితి మీకు అనంతమైనటువంటి జ్ఞానము, అనంతమైనటువంటి సంపద ఎలా ఇస్తుందో సైంటిఫిక్ డిస్కవరీస్ బై 5 Nobel laureates. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి 5 గురో 6 గురో మాట్లాడినటువంటి ఈ ధ్యాన స్థితి గురించి క్యాసెట్ ఉంది. మరి మీకు 2.5 గంటలు టైం ఉండాలిగా. వచ్చిన పెద్ద కూడా అది, మీకు టైం ఉండదు, యు ఆర్ వెరీ బిజీ. నేనేం చేసేది? కానీ అది పట్టుకుని ఆ శాంత స్థితిలో కనుక మీరు వెళ్ళిపోతే, మిగతా రెండు ఉన్నాయి, అమరత్వము, ఇంకోటేంటి వేదమూర్తిత్వము, సహజంగా మీకు వచ్చేస్తాయి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంత సహజము. కానీ మీరు రెగ్యులర్ గా ఆ ధ్యానం చేయటం అనేది గగనం అయిపోతుంది. అందుకే ఎక్స్ట్రాజ్ అంటాను నేను. ఎక్స్ట్రాజ్ అనేది అందుకు, హీరో అయితే కష్టపడాలి కానీ రోల్ ఉన్నవాడు అయితే ధ్యానం చేసుకోవాలి. కానీ పరిణామ క్రమంలో రోల్ లేనివాడు ఎందుకు ధ్యానం చేసుకోవటం? పరిణామ క్రమంలో భాగంగా ఇవి జరగాలని చెప్తున్నాను నేను. మీకు అర్థమైందా? పరిణామ క్రమంలో భాగంగా ఏం జరగాలి? శాంతి, శాంతి నుంచి వేదమూర్తిత్వము, వేదమూర్తిత్వం నుంచి అమరత్వము. దిస్ ఈజ్ ది ప్లాట్, ఈ సినిమా యొక్క ప్లాట్, ఈ విశ్వ పరిణామం యొక్క ప్లాట్ అంటే అర్థమవుతుందా మీకు? కథకి ప్లాట్ ఉంటుందిగా. ఈ ప్లాట్ కి కావలసినటువంటి ఎక్స్ట్రాస్ మనం కనుక అది ఆచరణ పెట్టుకోక్కర్లే. ఎక్స్ట్రాస్ ప్లాట్ ఎందుకు తెలియటం, ఆచరణ ఎందుకు? కానీ మీరు అందులో భాగం అవుతే మాత్రం ఇది చేయాల్సిందే. మీరు ఇంకో దారి లేదు మీకు. యూ కెనాట్ అవాయిడ్ ఇట్. మీరు అవాయిడ్ చేశారంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాట్. మీకు విశ్వ పరిణామ క్రమంలో భాగము లేదు, భాగస్వామము లేదు అని స్పష్టంగా అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ అంతా స్వయంగా బాధ్యత తీసుకోవటమే కనుక మీకోడు రోల్ ఇవ్వడు, ఇంటర్వ్యూ చేయడు, మీకు యాక్టింగ్ వచ్చినా యాక్టింగ్ రాదా అని అడగడు. మీరు రోల్ వేసుకోదలుచుకుంటే వేసుకోండి. ఇంకేత మరి మేము నేర్చుకుంటాము, మేము నేర్చుకోవచ్చా? ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా మానేయవచ్చు, మొదలెట్టి మానేయవచ్చు, కొన్ని నెలలు చేసి మానేయవచ్చు, అసలు మొదలెట్టకపోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. కానీ ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అనేది ధ్యానము. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మరి మేము ధ్యానం చేస్తున్నానే రావటం లేదే, మీకు ధ్యానం అంటే అర్థం కాలేదు. లేకపోతే వస్తాయి, మొదటి రోజు నుంచి వస్తాయి, మొదటి రోజు నుంచి రావాలి ధ్యానం యొక్క ఎఫెక్ట్స్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మొదటి రోజు నుంచి మీరు చోట తొక్కుతారు, అంతే తప్ప ఎప్పుడో కాదు, మొదటి రోజే అలసిపోతారు, మొదటి రోజే కాళ్ళు నొప్పులు వస్తాయి మీకు, రావా. అలాగే ధ్యానము మీరు కరెక్ట్ గా చేస్తే మొదటి రోజు నుంచి మీకు శాంతి వస్తుంది. ఇంకంటే దాని రిజల్ట్ శాంతి. మీరు లభించినటువంటి శాంతి బట్టి మిగతా రెండు వస్తాయి. ఎప్పుడో వీలు చూసుకుని క్యాసెట్ చూసి నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ లో ఉంది అది. ఆ మాత్రం ఇంకా ఇంగ్లీష్ లో ఉంటే ఏం పర్వాలేదు, ఆ మాత్రం ఇంగ్లీష్ అందరికీ వచ్చు. లేకపోతే బొమ్మలు కూడా ఇచ్చాడు, గ్రాఫ్స్ గ్రాఫ్స్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఇందుకు చూడమంటున్నాను, నిజముగా ఇంత సింపుల్ పద్ధతితో అనంతమైనటువంటి జ్ఞానము మీకు వచ్చి మీకు వేదమూర్తులు అమరత్వము వస్తుంది అంటే మాకు వద్దు అనేగా అంటాం మీరు. మానవ మీరు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యుమానిటీ. మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి చావుగొట్టి చెవులు మూసి మరీ వినిపిస్తున్నారు. వేద విజన్ ఛానల్ అనో ఆ ఛానల్ అనో అన్ని ఆశ్రమాల్లోనూ, ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళిపోండి, ధ్యానం లేని ఆశ్రమం ఉండదు కదా. వాడు ఇంత క్లియర్ గా చెప్పకపోవచ్చు, అది వేరే విషయం. ఎలా ధ్యానం చేసినా రిజల్ట్ ఒకటే. ఇక్కడ మీరు ఇంకొక భ్రమ టైం చెప్తుండే, ఇంకొక భ్రమ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏ ధ్యానం చేయాలని. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానము చేసేది కాదు, ఇట్ హ్యాపెన్స్. ధ్యానము నిద్రలాగే ఒక స్థితి. ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళగలవు కానీ ధ్యానము నువ్వు చేయలేవు. మరి చేస్తానంటే ఏంటి, ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి కావలసినటువంటి ప్రిపరేషన్స్ మాత్రమే మీరు చేయగలరు. ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళలేరు. పక్క వేసుకున్నారు, తలలా పెట్టుకున్నారు, అంతా చేసుకున్నారు, ఇదంతా నిద్ర కాదు. నిద్ర ఏంటి, ఇదేం నిద్ర కాదు. ఎక్కడ నిద్రపోవాలి, ఎలా నిద్రపోవాలి అని ఎలా అడగము, ఏ ధ్యానం చేయాలి అనేది కూడా ప్రశ్న రాకూడదు మీకు. తలలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, దుప్పటి కప్పుకోవచ్చా కప్పుకోకూడదా, రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకోవచ్చా పడుకోకూడదా, ఇలా ఉంటాయన్నమాట ప్రశ్నలు. పడుకోవచ్చా పడుకోకూడదా, ఎక్కడైనా పడుకోవచ్చు కానీ మనకి అలవాటైన చోట మన ఇంట్లో బాగా నిద్రపడుతుంది. కొత్త ప్లేస్లో అంత తొందరగా నిద్రపడుతుంది, కానీ నిద్రపోయాక అంతా ఒకటే. క్లియర్ గా అర్థమవుతుంది కదా. అంచేత మీరు ఏ ధ్యానమైనా ప్రాక్టీస్ చేసుకోండి, రోజుకో రకమైన ధ్యానం ప్రాక్టీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏంటి కావాలి మీకు, ధ్యాన స్థితిలోకి వెళ్ళగలగటం కావాలి. అది అవటం లేదు. ఏ ధ్యానమైనా మీరు చేస్తూ ఉంటే అది ధ్యానము కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేదైనా కావచ్చు, భావాతీత ధ్యానం కావచ్చు, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం కావచ్చు, ఓంకార ధ్యానం కావచ్చు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ధ్యానం కావచ్చు, రాముడు ఆంజనేయులకు చెప్పిన ధ్యానం కావచ్చు, అయితే దేవుడికి తెలియాలి రావణాసుడు ఏ ధ్యానం చేసేవాడు ఆ ధ్యానం కావచ్చు. ఏ ధ్యానము అయినా శాంత స్థితిలోకి తీసుకు వెళ్ళనిది ధ్యానము స్టార్ట్ కాదు, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీరు ధ్యానం చేస్తున్నారు అంటే గోల్ ఏంటి అంటే శాంత స్థితి. శాంతి 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 శాంతి. ధ్యానానికి గోల్స్ పెట్టుకుంటాం మనం, ధ్యానానికి గోల్స్ లేవు, ధ్యాన స్థితికి గోల్స్ లేవు. నిద్ర స్థితికి గోల్ ఏంటి చెప్పండి, ఏంటో గోల్ నిద్రపోవటమే ఉందా, ఇంకో లక్ష్యం ఏమైనా ఉందా నిద్రాస్థితికి. అలాగే ధ్యాన స్థితికి ఒకటే గోలు, ధ్యాన స్థితి. ధ్యాన స్థితి రానంత వరకు మీరు ఏ ధ్యాన విధానం అవలంబించినా తప్పు లేదు. పూట పూటకి మార్చొచ్చు మీరు ధ్యాన విధానం, నో ప్రాబ్లం. మీరు టెస్ట్ చేసుకోండి, ఏది మీకు బాగా సూట్ అవుతుందో దాన్ని ఉపయోగించుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ధ్యాన విధానంలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నేర్చుకున్నటువంటి ధ్యాన పద్ధతిని మీరు వదలలేకపోయారు అంటే అర్థం ఏంటి అంటే మీరు ధ్యాన స్థితిలో లేరు. ఇది చాలా క్లియర్ గా గుర్తుంచుకుంటే మీకు అనుమానాలు రావు. నేను అందుకే కోటేశ్వరరావు గురించి చెప్తా ఉంటాను కదా, మా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఒకరోజు వచ్చాను నేను, తలుపు తెరిచి ఉంటే ఏమైనా పడుకున్నావా అని అడిగాను. అవును పడుకున్నాను అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చింది? పడుకున్నవాడు మాట్లాడు కదా. ధ్యాన స్థితిలో ఉన్నవాడికి పక్కన జరుగుతున్న అంతా తెలుస్తూ ఉంటే అది ధ్యానం ఎలా అవుతుంది అన్న అనుమానమే రాదే ఆవిడికి. నేను ధ్యానం చేశానంటాడు. ప్రాక్టీస్ చేస్తున్నారు ఓకే, దానికి ఉంది, మీరు ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ ఓకే. మీరు ధ్యానం చేయటం లే, మీరు ధ్యాన స్థితికి వెళ్ళలేదు, యూఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. కారు డ్రైవింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు మీకు లైసెన్స్ ఇవ్వడు, కానీ డ్రైవ్ చేస్తున్నాడు కదా. అర్థమవుతున్న ఉదాహరణ. అలాగే మనము ధ్యానము చేస్తున్నాము కానీ ధ్యాన స్థితికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఒకసారి వెళ్ళిన వాడు మళ్ళీ ధ్యాన స్థితికి వెళ్ళటానికి ధ్యాన విధానము వాడికి అక్కర్లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది మర్చిపోకండి మాటలు. ఒకసారి మీరు ధ్యాన స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ధ్యాన విధానము కావాల్సి వచ్చింది అంటే మీరు ధ్యాన స్థితికి వెళ్ళలేదు, నిద్రాస్థితికి వెళ్ళారు. ఇంచేత ఒక్కసారి ధ్యాన స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ధ్యానం చేయవలసినటువంటి అవసరము రాదు. యద్ గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ, భగవద్గీతలో చెప్తాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా వాడు తిరిగి రాడు. ఎవడు తిరిగి వస్తాడు? పరమేశ్వరుడు తిరిగి వస్తాడు. బీజము తిరిగి రాదు, మహావృక్షం తిరిగి వస్తుంది. రత్నాకరుడు రాడు, వాల్మీకి తిరిగి వస్తాడు. సిద్ధార్థుడు తిరిగి రాడు, బుద్ధుడు తిరిగి వస్తాడు ధ్యాన స్థితికి వెళ్తే. అంచేత మనం చేస్తున్నటువంటి ధ్యానాలు కాదు, గుర్తుంచుకోండి అది. కానీ ఆ సుదూరమైనటువంటి ధ్యాన స్థితి ప్రయాణములో మొదటి రోజు నుంచి మీరు ఆ అటువైపు వెళ్తున్నటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి, లక్షణాలు కనిపిస్తాయి మొదటి రోజు నుంచి. అంచేత ఎప్పుడో ధ్యాన స్థితి వచ్చేంత వరకు ఇలాగే ఉండిపోతావా? స్టేషన్స్ వస్తూ ఉంటాయి మీకు, మీకు తెలుస్తూ ఉంటుంది మార్గము. కానీ మీకు ఇది తెలుస్తున్నంత వరకు, మీరు వెళ్తున్నంత వరకు అర్థమేంటి? మీరు ధ్యాన స్థితికి వెళ్ళలేదు, బ్రహ్మ ధ్యాన స్థితికి వెళ్ళలేదు, విష్ణువు ధ్యాన స్థితికి వెళ్ళలేదు, వెళ్ళలేడు శివుడు ధ్యాన స్థితికి వెళ్ళలేదు. ఇంకా పాపం ధ్యానం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు పాపం. శివుణ్ణి ఎప్పుడు చూసినా కళ్ళు మూసి కూర్చుని ఉంటాడు. వెళ్ళలేరు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళు ధ్యాన స్థితికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? మానవ శరీరం కావాలి. ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరం వచ్చినా కూడా ఎందుకు పనికిరానటువంటి విషయాలకి మనం ఉపయోగిస్తూ ఉంటే అనేటటువంటి ఆవేదన వచ్చిన వాడే పరివ్రాజకుడు. రాలేదు అంటే మీరు పరివ్రాజకులు కారు. ఆవేదన రావాలి. ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరం వచ్చింది కానీ మీకేం అర్హత కలే? చెప్పులు కుట్టుకునేవాడు రైదాసు మహామానవుడయ్యాడు, బట్టలు అల్లుకునేవాడు మహామానవుడు అయ్యాడు, కూరలు అమ్ముకునేటటువంటి ఆవిడ చెవట అమ్మ అవధూతంలో కూడా చాలా గొప్పదని భరద్వాజ మాస్టర్ చెప్తారు. అంటే మీరు ఎక్కడున్నారో ఆవిడికి కావాలి, మీ స్థితి ఆవిడికి కావాలి, భౌతికమైనటువంటి స్థితి. రాజు నిద్రపోయినా, దొంగవాడు సెల్లో నిద్రపోయినా, రేపు ఉరి తీయబడేవాడు నిద్రపోయినా నిద్రాస్థితి ఒకటే అందరిది కాదా? ధ్యాన స్థితి అంత. కానీ ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన స్థితి పొందగలిగేటటువంటి మానవ జీవితము, ఇతర యోనులు, మానవేతర యోనులు మాకు దొరకలేదే అని బాధపడేటటువంటి మానవ జీవితం వచ్చాక, ఇదే పరమావధి అని తెలిసాక కూడా దాని గురించి ఆవేదన లేకపోతే అర్థం ఏంటంటే మనకి అర్థం కాలేదు. అర్థం కాలేదని బాధపడండి, ఎందుకు నాకు ఆవేదన రావటం లేదు, ఇందుకు ఇది నేర్చుకోలేకపోతున్నాను నేను, ఇందుకు ఇంకా ఈ వెంపర్లాట. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మర్చిపోతా నీ మాట గుర్తొచ్చింది, తుకారాం సినిమా ఉంది కదా, అందులో సాంగ్ ఉంది, నాకు ఇవాళే కావాలి వీలవుతే. అనేటువంటి పిక్చరైజేషన్ వేష దగ్గరికి భావంతో మీరు చూస్తే అద్భుతంగా చేశాడు అది. ఆ భావము భావ సంవేదనలకి స్పందించి అనేక మంది మహాత్ములు దారి చెప్పినటువంటి ఈ జీవిత విధానాన్ని వద్దు అని ఎలా అనుకోగలుగుతున్నాం అనే బాధ కలగటం లేదే, అది పెద్ద బాధ. శరీరం ఉంది, మానవ శరీరం, మార్గం చెప్పేవాళ్ళు ఉన్నారు, పడిగాపులు కాయక్కర్లేదు, అర్థం చేసుకోవటానికి మీరేం అవస్థ పడక్కర్లేదు, స్పష్టంగా ఇది చేయవలసినటువంటి మార్గము, అది ఈ కాలపు యొక్క విశేషత. ఈ యుగ సంధి అని చెప్పుకుంటున్నామే, ఈ యుగ సంధి యొక్క గొప్పతనం అది. సంధి కాలం చాలా ఇంపార్టెంట్, నేను చెప్పాను మీకు. ఇది ఇంకా ఉంది, ఇంకా 50-60 సంవత్సరాలు ఉంది, మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది తప్ప మిగతా వేపసలు మేము మన మనస్సులు ఎలా వెళ్తున్నాయి, ధ్యానస్థితి గురించి చెప్తున్నాను నేను. ఈ ధ్యానస్థితి పొందటానికి చాలా షార్ట్ కట్ ఒకటి. షార్ట్ కట్ అంటే షార్ట్ కట్స్ అన్ని కష్టమైనవే, పేరు షార్ట్ కట్ కానీ. కొండ ఉంది, ఇలా లాంగ్ రూట్ ఉంటుంది, ఇలాగ ఏంటంటారు దాన్ని, ఈజీ కార్లో వెళ్ళిపోవచ్చు, షార్ట్ కట్ ఇలా ఎక్కేయచ్చు మీరు, కానీ అది ఈజీయా? ఇది అంతే. అంతేత ఈజీ అని నేను షార్ట్ కట్ అన్నాను సులభం అనుకోకండి, కానీ మీకు అర్థం అవుతే మాత్రము మరి షార్ట్ కట్టే. షార్ట్ కట్ ఏంటి అంటే, ధ్యానము చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిపూర్ణముగా మరిచిపోగలిగితే ధ్యాన స్థితిలోకి వెళుతారు. చెప్పడం తెలికే, మరవటం కష్టం. దానికి టెక్నిక్ ఏంటి అంటే, ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళ దగ్గర కూర్చోండి. మరి ఆ స్థితికి వెళ్ళిన నాకు ఎక్కడ దొరుకుతారు? నందనవనానికి పోవాలి ఇప్పుడు. అంటే మీకు సైన్స్ అర్థం కాలే. ఆ స్థితికి వెళ్ళిన వాడి ఫోటో దగ్గర కూర్చునే వెళ్ళిపోతారు మీరు. ఇంచేత ఆ స్థితి కాలాతీతం గనక, ఆ స్థితి కాలాతీతమైనటువంటి స్థితి అది. దానికి కాలం ఏమంటారు, కాలాబాధితం కాదు అది. మీకు అర్థమవుతుందని చెప్పింది. అంచేత ఆ ఎవరైతే ఆ కాలాతీత స్థితిని పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు కూడా వారే. మీకు అది అర్థం అవ్వాలి చాలా స్పష్టంగా. రాబోయే క్లాసెస్ లో దాని మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్ కనుక. అంటే ఏం చెప్తున్నాను నేను, ఆ ధ్యాన స్థితిలో నిరంతరము ఉండేటటువంటి వ్యక్తులు ఏ దేశకాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి యొక్క రూపురేఖలు మీరు గమనించగలిగితే, చూడగలిగితే, మీరు వారి దగ్గరే కూర్చున్నట్టు, వారి దగ్గర ఉండి దాని గురించి మీరు ఆలోచించకపోతే మీరు వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, అద్భుతమైనటువంటి లాభం ఇది. ద ఫోటో ఈజ్ ఇనఫ్. అందులో డైరెక్ట్ ఫోటో ఉంటే ఇంకా హాయ్, విగ్రహం ఉంటే ఇంకా హాయ్, మూర్తి ఉంటే. లైఫ్ సైజ్ మూర్తి ఉంటే బెస్ట్ అది. లైఫ్ సైజ్ అంటే లైఫ్ సైజేగా, ఇంకా డైమెన్షన్స్ కూడా మీకు చాలా స్పష్టంగా తెలుస్తాయి. మూర్తి విద్య యొక్క గొప్పతనం అది. మన దేవాలయాలలో ధ్యాన స్థితి గురించి చెప్తున్నాను నేను, ధ్యాన స్థితికి షార్ట్ కట్ గురించి చెప్తున్నాను నేను. ఏంటా షార్ట్ కట్? ఆ స్థితి పొందిన వాళ్ళు కానీ, ఆ స్థితి పొందిన వ్యక్తుల యొక్క ఫోటోల దగ్గర కానీ మీరు కూర్చుంటే, కూర్చుంటే అంటే అర్థం ఏంటి, కూర్చుని మీ ఇష్టం వచ్చి అక్కడ ఆఫీసర్ నా చెప్పిన మాట వినాలి, ఆ ఆఫీసర్ ఇలా వచ్చి నా దగ్గర 3 గింజలు తీయాలి, ఇలా అనుకుంటే అట్ట. ఇంకా మీరు కాదు ఆలోచించాల్సింది, అర్థమైందా? ఏంటి షార్ట్ కట్ చెప్పాను, మీరు మీ ఆలోచనలు పక్కన పడేసి ఎప్పుడు పక్కన పడేసి అక్కడ ఉన్నప్పుడు, మిగతా టైంలో మీ ఇష్టం, ఆ ఫోటో దగ్గర ఉన్నప్పుడు, ఆ గురువు దగ్గర ఉన్నప్పుడు, ఆ క్షణాలలో కనుక మీరు కొన్ని నిమిషాలు పక్కకి తప్పుకోగలిగితే మీకు ఆ శాంతస్థితి ఏంటో అర్థమైపోతుంది. భరద్వాజ మాస్టర్కి జరిగింది అదే.
కంటిన్యూ అయిపోయింది లైఫ్ లాంగ్. ఒక్కసారి నువ్వు ధ్యాన స్థితికి వెళ్తే మరి నువ్వుండవు, మరిపోతావు. నారదుడి దగ్గర ఒక సెకండ్ పాటు ఖాళీ అవ్వగలిగాడు రత్నాకరుడు అనేటటువంటి హంతకుడు, ఒక్క సెకండే మారిపోయాడు. ధ్రువుడు ఎంతసేపు ఉన్నాడు నారదుడు ముందు? రోజు ఆ బాబా దగ్గర ఆర్తికి వస్తాం, ట్రిక్ తెలియక. ఈ ట్రిక్ మీకు అర్థమైపోతే చాలు. కానీ ఇది ఎలా ఉంటుంది, ఈ ఫార్స్ రేడియో స్టేషన్స్ ఉంటాయి బీబీసీలు, అవి ఇదివరకు రేడియోలో మనకి బ్యాండ్ తెలుసు, అక్కడ తిప్పుతాం, టచ్ కాదు, అక్కడే తిప్పుతాం. ఎప్పుడో ఒకసారి అది టచ్ వస్తే మళ్ళీ జారిపోతుంది, టచ్ వస్తుంది, అలా జరిగి 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 టచ్ అయిపోతుంది. అంతేంది కదా జ్యోతి. శాంత స్థితి గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. శాంతంగా ఆ పాట వినండి.